ಉದ್ಯಾನಮಂತಸ್ತಿಮಿರಮಿಹಿರದ್ವೀಪನಗರೀ ಜಡಾನಾಂ ಚೈತನ್ಯಸ್ತವಕಮಕರಾಂದಸ್ರುತಿಹರೀ ದರಿದ್ರಾಣಾಂ ಚಿಂತಾಮಣಿಗುಣನಿಕಾ ಜನ್ಮಜಲಧೋ ನಿಮಗ್ನಾನಾಂ ದಂಷ್ಟ್ರಾಮುರರಿಪುವರಾಹಸ್ಯ ಭವತಿ ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣುಂ ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ ವಂದೇ ಗುರುಪದದ್ವಂದ್ವಮವಾಂಗ್ಮಾನಸಗೋಚರಂ ರಕ್ತಶುಕ್ಲಪ್ರಭಾಮಿಶ್ರಮತರ್ಪ್ಯಂ ತ್ರಯೀಪುರಂ ಮಹಃ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ನಮಃ ಶಿವಾಭ್ಯಾಂ ನವಯೌವನಾಭ್ಯಾಂ ಪರಸ್ಪರಾಶ್ಲಿಷ್ಟವಪುರುಧರಾಭ್ಯಾಂ ನಗೇಂದ್ರಕನ್ಯಾವೃಷಕೇತನಾಭ್ಯಾಂ ನಮೋ ನಮಃ ಶಂಕರ ಪಾರ್ವತೀಭ್ಯಾಂ. ನಮಃ ಶಿವಾಯೈ ಚ ನಮಃ ಶಿವಾಯ. ಓಂ ನಮಃ ಶಿವಾಯೈ ಚ ನಮಃ ಶಿವಾಯ. ನಮಃ ಶಿವಾಯೈ ಚ ನಮಃ ಶಿವಾಯ. ದಕ್ಷ ಪ್ರಜಾಪತಿ ಯಜ್ಞವಂತಾ ಧ್ವಂಸಮೈಪೋಯಾಕ ದೇವತಲು ವೀರಭದ್ರುಡಿ వల్ల దెబ్బలు తిని చివరికి బ్రహ్మగారిని శరణుదొచ్చి బ్రహ్మగారి సలహాతో వీరంతా కైలాసానికి వెళ్ళారు. అప్పటికి ఈశ్వరుడు శాంతమూర్తి కూర్చున్నాడు. ఎంత పాపాత్ముడైనా క్షమించే కరుణాస్వరూపుడు ఆయన. అందుకే ఆ భగవంతుడిని కరుణామూర్తి అన్నారు. నిజానికి దక్షుడు చేసిన మహాపచారానికి ఎవరైనా దూరం పెట్టి తిట్టి సర్వనాశనం చేస్తారో తప్ప వాడు ఎంత కాళ్ళు గుచ్చుకున్నా మళ్ళీ వాడిని క్షమించరు. కానీ భగవంతునికి శత్రువు లేడు, మిత్రుడు లేడు, రాగము లేదు, ద్వేషము లేదు, సుఖము లేదు, దుఃఖము లేదు, స్తోత్రము లేదు, నింద లేదు. అందుకే నిందాస్తుతులకు అతీతుడైన పరమాత్మ చేసిన తప్పుకి శిక్ష వేశాడు. ఇప్పుడు ఈ దేవతలంతా వచ్చి కాళ్ళు పట్టుకోగానే మడి దారి పడిపోయాడు. దేవతలంతా, ప్రభు మేము చాలా అపరాధం చేశాం, ఈ ప్రపంచమంతా ఈశ్వరమయం శివమయం, అయినప్పటికీ శివద్రోహం చేసిన దక్షుడు యజ్ఞానికి వెళ్ళాం, దక్షుడు శివనింద చేస్తూ ఉంటే విన్నాం భరించాం, అందుకే వీరభద్రుడు బుద్ధి చెప్పాడు, కాకపోతే మేము నీ భక్తులం, నీ వల్ల బ్రతుకుతున్నాం, నీవు సమర్పించిన పదవులు అనుభవిస్తున్నాం, మమ్మల్ని అనుగ్రహించమనగా మళ్ళీ అందరికీ ఆరోగ్యం ఇచ్చి గాయాలు తొలగించాడు. పళ్ళూడిపోయిన సూర్యుడికి యజమాని దంతాలతో భోంచేయమన్నాడు. అంటే ఎవరైనా యజ్ఞం చేసినప్పుడు యజ్ఞం చేసే కర్తని యజమాని అంటారు. రోజు ఎక్కడో తోట యజ్ఞం జరుగుతుందిగా, ఈ యజ్ఞములు చేసే యజమాని దంతాలు తాత్కాలికంగా సూర్యభగవానుడికి పూషుడికి పెడతాయి. ఈ దంతములతో ఆయన భుజించేటట్టుగా ఏర్పాటు చేశాడు. శాశ్వత దంతాలు ఇవ్వలేదు కానీ యజమాని దంతములతో పూషుండు భుజించుగాక అన్నాడు. చంద్రుడికి నీకు వృద్ధిక్షయలు ఉంటాయి, కళలకి నీవు బాగానే ఉంటావు అని నడ్డి సవరదీశాడు. గడ్డం ఊడిపోయిన భృగువుకి గొర్రెగడ్డం తగిలించాడు. ఇలా అందరికీ అన్నీ ఇచ్చాక ఆఖరణ దేవతలు దక్షుణ్ణి కూడా క్షమించమన్నారు. వెంటనే ఆయన గొర్రె తల పట్టుకొచ్చి వీడికి అతికించండి అన్నట. దాంతో దక్షుడు గొర్రె తల కలిగిన వాడు అయ్యాడు, బస్తముఖుడయ్యాడు. ఆయనకి తన ముఖం చూడగానే భయం వేసింది. శరీరం అంతా ఒక రకంగా ఉంది, గొర్రెతలతో కనబడ్డాడు ఇప్పుడే. ఎందుకంటే చస్తేనే నయమండి, ఈ గొర్రెతలతో బుర్రలేని గొర్రెతలతో ఏం బతుకుతాం, నన్ను అనుగ్రహించండి అనగా కాశీకి పో, నీ పేరు మీదుగా లింగ ప్రతిష్టాపన చెయ్యి, కాశీలో ఉన్న విశ్వేశ్వర స్వామి అవ్యాజ కరుణామూర్తి పరమపాపాత్ముని కూడా క్షమిస్తాడు. ఆయన కైలాసంలో ఉన్నప్పుడు నేను దుష్టశిక్షణ శిష్టరక్షణ రెండూ చేస్తాను. ఒక్క విశ్వనాథలింగారికి మాత్రం శిష్టరక్షణ తప్ప దుష్టశిక్షణ లేదు. అందుకే విశ్వనాథుడు ఎవరినైనా శిక్షించాలంటే ఇంకో లింగరూపం ఇంకో రూపం ధరిస్తాడు. విశ్వనాథేశ్వర లింగానికి మాత్రం ఎంత దుర్మార్గుడి మీద కోపం రాదు. ఆయన కోపం రాదు కాబట్టి ఔరంగజేబు ఆలయం పడగొట్టగలిగాడు. అదే ఆయన వీరేశ్వరలింగంగా ఉన్నప్పుడు ఆలయం పడగొట్టుంటే వీడి దెబ్బకు ఎగిరిపోయేవాడు. విశ్వనాథ లింగముగా ఉన్నంతకాలం నా లింగాన్ని విరగొట్టినా కూడా నేను వాడిని శిక్షించను. ఒకవేళ ఎవడైనా పాపాత్ముడిని శిక్షించవలసి వస్తే మరొక లింగముగా అవతరిస్తాను, ఇంకొక రూపం ధరిస్తాను అని ఒకప్పుడు ఆయన వరం ఇచ్చాడు. అందువల్ల నువ్వు కాశీకి పో. మహా అయితే విశ్వనాథుడు ఏం చేస్తాడు, ఎవరైనా అపరాధం చేస్తే చంపట్ట, కాశీ నుంచి బహిష్కరిస్తాడు. విశ్వనాథుడు ఒక్కే ఒక్క శిక్ష వేస్తాడండి, ఇది మాత్రం భయంకర శిక్ష. పిచ్చి పనులు చేస్తే కాశీలోకి ఎంటర్ అవ్వకుండా బహిష్కృత శిక్ష విధిస్తాడు. ఇది ఎంతకంటే పెద్ద శిక్ష కావాలా? ప్రత్యేకంగా అంతటి లోకగురుడు శిక్ష వేయటం అంటే చంపడం శిక్ష కాదు, నా దగ్గరికి రావద్దు పో అనడం కంటే గొప్ప శిక్ష ఉంది. మహాత్ములు ఎవరికైనా శిక్ష వేయాలనుకుంటే ఇంక వాడిని ఆ రోజు నుంచి తనకి సంబంధించిన కార్యక్రమాల్లోకి రానివ్వకుండా చేసేస్తారు. ఇది వాడికి పెద్ద నరకంట, ఎందుకంటే ఒక్కసారి చావడం మంచిదన్నారు. అందుకే మహాత్ముల దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుచుకోమన్నారు. అందువల్ల విశ్వనాథుడు కరుణాస్వరూపుడు అక్కడికి పంపనగానే దక్షుడు కాశీ వచ్చి విశ్వనాథుడికి నమస్కరించి తన పేరు మీదుగా దక్షేశ్వరలింగం ప్రతిష్ఠించాడు. కాశీలో దక్షేశ్వరలింగం చాలా గొప్పది, పాప ప్రమోచనం చేస్తుంది, పాప ప్రణాశనం చేస్తుంది. ఈ దక్షుడు లింగ ప్రతిష్ఠ చేయగానే శివుడు ప్రత్యక్షమై, నువ్వు లింగ ప్రతిష్టాపన చేయడంతో నాకు సతికి చేసిన ద్రోహం క్షమించాను, నీ గొర్రెతల అద్దంలో నీకు మాత్రమే గొర్రెతల్లా కనపడుతుంది, నిజానికి నీకు ఉండేది గొర్రెతలే, అయినా ఎవరు చూసినా చూసేవాళ్ళకి పూర్వం నీ తల ఎలా ఉందో ఆ తలే కనపడుతుంది. ఇతరులకు బాగుంటే చాలు కదండి మనం. ఇప్పుడు మన నెత్తి మీద జుట్టు లేకపోయినా చూసేవాడికి ఇంత జుట్టు ఉన్నట్టు కనపడితే అంతకంటే అదృష్టం ఉంది, ఇతరుల కోసమే కదా ఈ జుట్టు గొడవ. కాబట్టి అది గొప్ప వరం. వాడికి వాడు అర్థంలో చూసుకుంటే నున్నగా గుండుగా కనపడినా ఇతరులకు కొంచెం పండులా కనపడితే ఆహాహా వీడు అందగాడని వాడు పొగిడితే వాళ్ళకి ఆనందం. అందువల్ల ఈ రోజు నుంచి నీకు మాత్రమే నీ ముఖం అర్థంలో చూసుకున్నప్పుడు బస్తముఖం గొర్రె ముఖం వలే కనపడును. పరులు ఎవరైనా నీ ముఖం చూడగానే పూర్వము నీ ముఖం ఎట్లున్నదో గడ్డంతో దాంతో అందంగా అలాగే ఉండుగాక అని వరమించాడు. చాలు ఆ మాత్రం వరం ఇచ్చావు, చూపరకు బాగుంటే చాలు మనకి మనం ఎలా ఉంటేనే అనుకుని ఆయన ఈశ్వరుడికి నమస్కరించాడు. ఆ దక్షేశ్వరలింగాన్ని మనం కూడా భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకుంటే తాకితే మనలో ఉన్న వికారములు పోతాయి, ఆకారం బాగుంటుంది, బుద్ధి బాగుంటుంది, తెలియక శివనింద చేస్తే ఆ శివనిందా పాపం కూడా దక్షేశ్వరలింగం తొలగిస్తుంది. ఇక కాశీలో గొప్పది ముక్తి మంటపం. మీరు ఎంతమంది చూశారు ముక్తి మంటపం? దాదాపు చాలామంది చెప్తున్నారు కాబట్టి ముక్తి మంటపం అందరూ చూశారు. ఎక్కడున్నది ముక్తి మంటపం? అమ్మయ్యా పర్వాలేదు, జ్ఞానవాపికి పక్కనే దగ్గరలోనే ఉన్నది ఈ ముక్తి మంటపం. అందులో అడుగు పెట్టి కాసేపు శివనామస్మరణ చేసి శివకథలు చెప్పుకునే వాళ్ళకి ముక్తినిస్తుంది కనుక దానికి ముక్తి మంటపం అని పేరు. సంసార విముక్తి కలగజేస్తుంది ఈ మంటపం, పరమనీచులను కూడా అనుగ్రహిస్తుంది. దీనికి ద్వాపర యుగంలో కుక్కుట మంటపం అని కూడా పేరు. దీన్ని ముక్తి మంటపం అంటారు, కుక్కుట మంటపం అంటారు. కోళ్లకు కూడా ముక్తినిచ్చిన గొప్ప మంటపం అది. దీని కథని స్వయంగా శివుడు విష్ణువుకి చెప్పాడు. శ్రీ మహావిష్ణువు చక్రతీర్థం తవ్వి తపస్సు చేశాక కాశీలో ఏమేమి ఉంటాయో దేని మహిమేమిటో శివుడు చెప్పాడు. ఈ కథని శివుడు పార్వతికి చెప్పలేదు, డైరెక్ట్గా విష్ణువుకి చెప్పాడు. అందుకే ఈ కథ మరింత గొప్పది. ఇప్పుడు చెప్పబోయే కథ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, శివుడే విష్ణువుకి చెప్పాడు, ఆ తర్వాత పార్వతికి చెప్పాడు, ఆ తర్వాత ఈ కథని షణ్ముఖుడు ఏం చేశాడు, కుమారస్వామి వారు అగస్త్యుడికి లోపాముద్రకి చెప్పాడు, వ్యాసుడు దీన్ని గ్రంథస్థం చేశాడు, నేను మీకు ముఖస్థం చేసి అప్పగడుతాను. ఒకనొకప్పటి మాట, ఈ కాశీలో మహానందుడు అని ఒకడు ఉన్నాడు. వాడు మంచి అందంగా ఉండేవాడు, ఒక్కొక్కడికి భగవంతుడు రూపం బాగా ఇస్తాడు. వాడిని చూస్తే చాలా ముచ్చట పడిపోయేవారట అందరూ కూడా. వాడు ఋగ్వేది చంద్ర, అంటే వేదాల్లో కూడా కొందరు కృష్ణ యజుశాఖ అధ్యాయులు ఉంటారు, అందుకే ప్రభర చెప్పుకునేటప్పుడు ఇలా చేతులు పట్టుకుని చేతులతో చెవులు పుచ్చుకొని వాళ్ళ శాఖని చెప్పుకుంటారన్నమాట. కృష్ణ యజుశాఖాచాయి పద్మాకర శర్మాహం వైభాది, అదే ఎవడన్నా శుక్ల యజుశాఖాచాయి అయితే అలా చెప్పుకుంటారు. కశ్యప్ గారు ఉన్నారంటే ఋగ్వేద శాఖాధ్యాయి అని చెప్పుకోవాలి. అలాగే సామవేదం వాళ్ళు అలా చెప్పుకోవాలి, అధర్వణ వేదం వాళ్ళు అది చెప్పుకోవాలి. వాళ్ళ వాళ్ళ శాఖలు చెప్పుకోవడం అనేది ఒక ధర్మం అన్నమాట. అంటే పూర్వం చెప్పుకోవడం కాదు, నిజంగా చదివేవారు. ఇప్పుడు యజుశాఖాధ్యాయి అంటాడు కానీ యజుర్వేదంలో ఏముందో విడికి తెలియదు. యజుర్వేదం అనేది ఒకటి వేదంట, రుక్ అంటే అదొక వేదంట అనుకుంటారు. కానీ కనీసం ఒక్క ముక్కైనా చదువుకోవడం ధర్మం అండి. కాకపోతే ఒక అదృష్టం ఒకటి ఉన్నది, సంధ్యావందనం సక్రమంగా చేస్తే అందులో యజుర్వేద సంధ్యావందనం చేసేవాడు ఆ యజుర్వేద మంత్రాలు కనీసం ఓం విత్యేకాక్షరం బ్రహ్మాన్ అది మంత్రమే ఆ ఒక్క ముక్కైనా నేర్చుకుంటే చాలు. సంధ్యావందనం కూడా చేయలేకపోతే ఇక వాడికి ఒకటే ఒక వందనం మనం చేసి నాయన నీ బొంద పొమ్మండం ఇంకేం చేయలేం. ఎందుకంటే సంధ్యావందనంలో ఉన్నవి కూడా వేదమంత్రాలే. గాయత్రీ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో అనుష్ఠానం చేసినా కించిత్తైన వేదం చదివిన పుణ్యం వస్తుంది. సకల వేదములు చదవలేకపోయినా నిత్యం గాయత్రీ మంత్రాన్ని శ్రద్ధతో అనుష్ఠానం చేస్తే వాడు వేదపారాయణం చేసిన ఫలితం పొందుతాడు. ఇప్పుడు మేమందరం అసలు మాకు సంధ్యావందనము తెలియదు, వేదము తెలియదు, ఏమీ తెలియదండి. ఇప్పుడు మేమేం చెయ్యాలి అంటే సర్వవేదేషు యత్ పుణ్యం సర్వతీర్థేషు యత్ ఫలం సకృత్ పురాణ శ్రవణ తత్ఫలం లభతే నరక. ఈ కలియుగంలో వేదములన్నీ చదివిన పుణ్యం, తీర్థయాత్రలన్నీ చెయ్యడం వల్ల వచ్చే పుణ్యం ఇప్పుడే పొందాలి అనే కోరిక ఉంది. అప్పుడు ఏం చెయ్యాలి? మేము చదవలేం వేదాలు, అయినా వేదం చదివిన ఫలితం రావాలి. మేము తీర్థయాత్రలు చేయలేం, తీర్థయాత్రలకు వెళ్తే ఎక్కడ లేని జలుబులు దగ్గులు అప్పుడే మొదలవుతాయి. కాబట్టి యాత్రలు పూర్తిగా చేయలేము, గంగలో మొలగలేము, అయినా మాకు తీర్థయాత్రల ఫలితం వేద ఫలితం రావాలి అనుకున్నవాడు సకృత్ ఒకే ఒక్కసారి పురాణ శ్రవణాత్ పురాణం వినడం వలన తత్ఫలం లభతే నరః ఆ ఫలితం పొందుతాడు. అసలు వ్యాసుడు చాలా కరుణామూర్తి. కలియుగంలో ఉన్న మనలాంటి వాళ్ళ గొప్పతనం తెలుసు ఆయనకి. గట్టిగా వర్షం వస్తే బయటికి రారు భయం, వర్షంలో తెరిస్తే మొక్క మొలిచిపోతాం, నెత్తి మీద వెంటుకు మొక్క ఉండదు కదా, నెత్తి మీద ఏమవుతుందండి వర్షం పెడితే తుడుచుకోవచ్చు అంతగా జుట్టు ఉంటే. అవునా? అయినా అమ్మో వర్షంలో తెరిస్తే తుమ్మురా అదటండి, పోనీ వేడిలో ఉంటే అమ్మో వేడిలో ఉంటే ఒళ్ళంతా తాపం రాదుటండి, ఏసీ లేకపోతే చచ్చిపోంటండి, ఏసీ ఉంటే జలుబు చేయదుటండి, ఇంకేంటండి? ఏసీ ఉంటే తంట లేకపోతే తంట, ఫ్యాన్ ఉంటే తంట లేకపోతే తంట, తిండి ఉంటే తంట ఎక్కువైతే తంట. ఈ మనిషిని ఎలా బాగు చేయాలో ఆ భగవంతుడికి తప్ప ఎవరికి తెలియదు. అందువల్ల ఈ మనుషుల్ని దృష్టిలో పెట్టుకుని నాయనలారా ఒకే ఒక్కసారి పురాణం వింటే ఈ వేదములు తీర్థయాత్రలు చేయడం వల్ల వచ్చే పుణ్యము లభిస్తుంది అన్నాడు ఆయన. అందుకని పురాణాలు రాశాడు ఆయన. ముఖ్యంగా మళ్ళాంటి కలియుగ మానవుల కోసమే మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మ వైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మలింగ గరుడ కోర్మస్కాంద పురాణములనే 18 పురాణములు ఇచ్చాడు ఆయన. అందుకని మనం ఎప్పుడు వ్యాసుడికి కృతజ్ఞతగా ఉండాలి. వ్యాసుడిలో ఉన్న గొప్పతనం తెలుసా? నేను ఎప్పుడూ గొప్పవాడిని చెప్పుకోడు, తాను తప్పు చేసినా చెప్పేశాడు ఆయన. తన లోపం కూడా చెప్పుకున్నాడు. సాధారణంగా ఎవరైనా తమలో ఉన్న గొప్పతనం చెప్పుకుంటారు, కానీ నేను ఈ తప్పు చేశానని ఒప్పుకునేవాడు కొద్దిమంది ఉంటారన్నమాట. నేను పొరపాటు చేశాను అని ఒప్పుకోడు, నేను ఎప్పుడూ మంచే చేశాను, ఏదో పొరపాటు లేదు, ఈ కార్యక్రమం ఇలా జరిగింది అంటాడు. కానీ వ్యాసుడు తాను కాశీకి వచ్చి అపరాధం చేస్తే అపరాధం చేశానని తన చరిత్ర రాసుకున్నాడు. అంతటి మహాత్ముడు ఆయన. ఇదంతా ఎందుకు చెప్తానంటే ఇటువంటి పాపాత్ములకి కూడా ముక్తినిచ్చే అద్భుతమైన మంటపం అది. ఇటువంటి వాళ్ళని తక్షణం అక్కడికి వెడితే ముక్తినిస్తుంది. ఆ ముక్తినిచ్చే మంటపానికి సంబంధించిన ఒకనొక వేదశాఖాధ్యాయు యొక్క కథ ఇదనమాట. మహానందుడు కాశీలో ఉండేవాడు, వాడు ఋగ్వేది. దురదృష్టం ఏమిటంటే చిన్నప్పటి నుంచి వాడికి యౌవనము వ్యసనములు అన్నీ ఒకేసారి వచ్చి పడ్డాయి. యౌవనంతో పాటు రావలసిన వ్యసనాలన్నీ వచ్చాయట. ఓసారి ఓ భిక్షు అంటే ఒక సన్యాసి మాంసం తినడం మొదలెట్టాడు. కూతురు కోడిని కరకర కరకర కోడి పొలవలు ఆగేస్తున్నాడు. దాంతో ఇలాంటి పుణ్యాత్ముడికి అనుమానం వచ్చింది. నువ్వు చూస్తే సన్యాసివి, సన్యాసి వేషాలు వేస్తామంటారు బాబు అన్నట్ట. సన్యాసికి సన్యాసికి తేడా తెలుసుగా, యావత్తు తేడా, యావత్తు తేడా. సన్యాసి కింద యావత్తు ఉంటుంది, ఇందులో యావత్తు ఉండదు. కాబట్టి యావత్తు తేడా సన్యాసి వీడు సన్యాసి వాడు. సన్యాసి అంటే మనందరం ఎందుకు పనికిరాడని వదిలేస్తే వాడు సన్యాసి, మనం ఎందుకు పనికిరామని మనల్ని వదిలేస్తే సన్యాసి. మనల్ని వదిలేసి హాయిగా తపస్సు చేసుకుంటాడు సన్యాసి, జనాలతో మనకెందుకు, డబ్బులతో మనకెందుకని. కానీ సన్యాసిని మనమే వదిలేస్తాం, ఎందుకురా బాబు అని. కాబట్టి ఒకడు సన్యాసి, ఒకడు సన్యాసి. అందుకని వీడు అలా అయిపోయాడు, పాపిస్తాడు. ఓ సన్యాసి మాంసం తింటూ ఉంటే పాప ఒక ఆయన అడిగాడనమాట, భిక్షో మాంస నిషేవణం ప్రకురుషే. ఇదేమిటయ్యా నువ్వు సన్యాసి మాంసం తింటున్నావు అంటే ఏం చేయనండి, తత్రాపి మద్యం విన. ఆయన అన్నట్టు ఏం చేయనండి, సీసా తాగుతున్నాను, మద్యం తాగేటప్పుడు మాంసం లేకపోతే రుచించదండి అన్నట్ట. మద్యం చాపి తవ ప్రియం అన్నాడు ఆయన మళ్ళీ. ఓరి ఏదో మాంసమే తింటున్నావు అనుకున్నావు, ఈ మాంసం మద్యం తాగడం వల్ల తింటున్నావా, మద్యం కూడా నీకు ఇష్టమైన తాగుతావా అంటే దానికి కూడా ఏం చేస్తానండి, తత్రాపి వేశ్య విన. వేశ్య లేకపోతే మద్యం ఎంత తాగుతామండి అన్నట్ట. మద్యం తాగితే మొత్తం వేశ్యను చూస్తే మొత్తం అన్నట్టు పైగావాడు. ఇంకా ఈయనకి బుర్ర పిచ్చెక్కిపోయి నీకు వేశ్యాగమనం కూడా ఉందానా అన్నట్ట. ఏం చేయనండి, పేకాట ఆడుతున్నప్పుడు పక్కన ఉండాలండి ఈ ప్రియురాలన్నట్ట. ద్యోతంచాపి తవ ప్రియం అంటే ద్యోతం కూడా ఉందా, దోదం కూడా అన్నట్ట. అప్పుడప్పుడు చౌర్యేణ దొంగతనం చేసినప్పుడు, డబ్బులు వచ్చినప్పుడు పేకాట ఆడతానండి, పేకాట ఆడితే పక్కన వేసి ఉండాలండి, వేసి ఉన్నప్పుడే ఆవిడ కప్పులతో ఇస్తుందండి మద్యం, ఆ మద్యంతో పాటు ముక్కను అంచుకుంటానండి అన్నట్టు. చొక్క ముక్క అన్నట్టు, పక్కన చక్కన చొక్క, ఆవిడిచ్చే చొక్క, దాంతో ఓ మొక్క. ఇక వెళ్ళిరానైనా నీకోసం నరకంలో ఒక్క నొక్కు నొక్క యమధర్మరాజు అని దారిని ఆయన వెళ్ళిపోయాడు. చిట్ట చివన్న ఈ శ్లోకం రాసింది ఎవరో చెబితే ఆశ్చర్యపోతారు, శంకరాచార్యులు వారు రాశారు. భ్రష్టస్య కావాగతి అంటాడు కొసమెరుపు. భ్రష్టుడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఒకదానికోటి ఒకదానికోటి వ్యసనాలు ముడిపడి ఉంటాయి. కాబట్టి భ్రష్టుడు సర్వభ్రష్టుడు వాడు, వాడికి అన్ని వ్యసనములు ముడివేయబడి ఉంటాయన్నమాట వాడికి. అసలు ఈ వ్యసనములు ఒకటి మొదలైతే అన్నీ వస్తాయండో, సరదా కదా అది, దీని నుంచి దానికి, దాని నుంచి దానికి, దాని నుంచి దానికి వెళ్ళిపోతాడు. అలా ఈ దౌర్భాగ్యుడు జోదము, మద్యము, వేశ్యలు, దొంగతనము ఇవన్నీ అంటే సంధ్యావందనం లేదు, వేదం లేదు, ఇక వీడి బతుకంతా ఎలా అయిపోయింది. వీడింటికి ఎదురుగుండా ఒక మహాత్ముడు ఉండేవాడు, ఆయనకు ఒక అందమైన భార్య ఉండేది, ఆవిడ వికార స్త్రీ. ఒకరోజున వీడు ఆ ఎదురుగుండా ఇంటి అర్ధరాత్రి వేళ రోకలతో బుర్ర మీద ఒక్క కొట్టు కొట్టి వాడిని చంపేసి వాళ్ళు ఆవిడని ఎత్తుకొచ్చి పెళ్లి చేస్తున్నాడు. పొరుగింటి పుణ్యగేహిని భర్తను పది మార్చి భార్యగా అగ్రకండము చేసే. పొరుగింటిలో ఉన్న ఒకనొక ముత్తైదువుని వాళ్ళ ఆయన్ని చంపి ఈయన ఎత్తుకొచ్చి వివాహం చేస్తున్నాడు. ఊళ్ళో అందరూ కొందరు తిట్టారు, ఏమోలే మొగుడు చచ్చిపోయి ఉంటాడు, చచ్చిపోయిన తర్వాత ఆవిడ మాత్రం విధవైపోలేదా, విధవైపోయాక ఏదో మళ్ళీ జీవనం ఇస్తున్నాడు, పునర్జీవనం ఇస్తున్నాడు అని కొందరు సపోర్ట్ చేశారు. ఎప్పుడు రెండు వర్గాలు ఉంటాయిగా, తప్పని కొందరు అన్నారు, మొగుడు పోయిన ఆవిడని ఆ మాత్రం రక్షించడం ఒప్పని కొందరు అన్నారు. ఎందుకంటే దీనికి ఏమి శాస్త్ర ప్రమాణం అంటూ వాళ్ళకి తెలియదు కనుక పాపం. వీడు ఈవిడితో మకాం పెట్టాక అంతకు పూర్వం భర్త వల్ల అప్పటికే ఆవిడ గర్భవతి కనుక ఒక కొడుకు పుట్టాడు, వీడికి ఒక కొడుకు పుట్టాడు, ఒకడు గోడకుడు, ఒకడు కొండకుడు. అంటే అసలు భర్త వల్ల పుట్టినవాడు ఒకడు, పునర్వివాహం వల్ల పుట్టినవాడు ఒకడు. ఇద్దరు పిల్లలు మంచి ముచ్చటగా లంబు జంబూల్లాగా టింగు రంగల్లాగా లటుకు చెట్టుకుల్లో ఉండేవారు. ఈ పిల్లలకు కూడా వీడు విభూతి పూశాడు. దొంగతనం అస్తమాను సాగదు కదండి, ఎప్పుడు పడితే అప్పుడు దొంగతనానికి డబ్బులు దొరకచ్చు దొరకపోవచ్చు. అందుకని వీడేం చేశాడు, దానముల వల్ల మాత్రమే డబ్బు సంపాదించుకొని అనుకున్నాడు వీడు. దానానికి వాడు టెక్నిక్ చేశాడు, చదువు రాకపోయినా అరవడం బాగా వచ్చి వాడికి, ఏముండదు అది, ఏం అరుస్తుంటే వాడికే తెలియదు అనమాట, ఒడుగులతో అంటాడు. ఇక దబదబదబలకి జనాలు ఆశ్చర్యపోయారట. కొంతమంది చూసారు ఈ మధ్యకాలం అలాంటి వాడు తయారయ్యారు, జటాకటాహ సంప్రభత్ అనేదాన్ని వాడు ఇష్టం తిడితే వాడు గంటసేపు అది చూసేవాడికి, అమ్మ బాబోయ్ కశ్యప్ గారే పండితుడు అనుకున్నాం, కశ్యప్ గారి కంటే వీడే పండితుడు అనుకుంటారు, పాపం ఏందేమో ఒరిజినల్లు అదేమో డూప్లికేటు. అలా వీడేం చేసేవట, ఒక్కొక్కప్పుడు విభూతి పూసుకుని గంగానదీ తీరంలో కూర్చుని ఇంకా వాడు ఏదో అనవాడు అనేవాట చివరి జనం అంతా
ఏదో తెలియని అపూర్వమైన సంస్కృత భాషలో ఏతండు మంత్రములు చదువుతుండెను అని శివభక్తులంతా వచ్చి వీడికి దానం చేసి, తక్కిన వాళ్ళకి దానం చేయకుండా వీడికి దానం చేసి పోయేవారు. రోజు శైవులు దారు కదా, ఇక్కడికి వైష్ణవులు కూడా వస్తారు బిందు మాధవుడి దగ్గరికి. అందుకని కొన్ని ఏకాదశి తిథులు, అలాగే కొన్ని పూర్ణిమలు, ఇటువంటి కాలంలో ఈ శైవ మతం తీసేసి వైష్ణవనామాలు శుభ్రంగా పెట్టుకుని అక్కడికి వెళ్ళి వైష్ణవ పరిషత్తుతో కలిసి ఈ శైవుల్ని తెగ తిట్టేసేవాడు. తిడితే వాళ్ళు మెచ్చుకుంటారని, వైష్ణవ పరిషత్తు బాగుగా కూడుతూ శైవుల నిందింపు నొక్క చోట. వైష్ణవులతో కలిసినప్పుడు శైవుల్ని తిట్టి అక్కడ దానాలు పుచ్చుకునేవాడు, శైవులతో కలిసినప్పుడు వైష్ణవుల్ని తిట్టి అక్కడ దానాలు పుచ్చుకునేవాడు, శాక్తేయులతో కలిసి ఈ ఇద్దరిని తిట్టి అక్కడ దానాలు పుచ్చుకునేవాడు, ఒక్కొక్కప్పుడు బౌద్ధులతో కలిసేవాడు, ఒక్కొక్కప్పుడు చాదవాకులతో నాస్తికులతో కలిసేవాడు. అరసానికి వీడే, విరసానికి వీడే, సరసానికి వీడే, అలా అన్ని చోట్ల రోజుకు వేషం వేసేవాడు. చిత్రం ఏమిటో తెలుసా, ఏ వేషం వేసిన వాడు అందంగా ఉండడం వల్ల అతుక్కుపోయినట్టుండేవాటండి వాడు. రావణాసురుడు, రాముడు అన్ని వేషాలు వేయగలడు, దుర్యోధనుడు వేస్తాడు, భీముడు వేస్తాడు వాడు. కొంతమందికి దేవుడు శరీరం ఇస్తాడు, బుద్ధి దుర్యోధనుడి బుద్ధి అయినా రాముడి వేషం, రావణ వేషం, అన్ని వేషాలు వేసి మెప్పిస్తారు వాళ్ళు. ఇలాంటి పాపాత్ములు చివరి రోజుల్లో తిండి లేక చచ్చిపోతారని శాస్త్రం చెప్పింది, నేను చెప్పలేదు సమండి. పెద్దలు అలా చెప్తారు, మనం కూడా కళ్ళారో ఎంతోమందిని చూసాం కదా, ఎంతకాలం ఎలా బతికినా చివరి రోజుల్లో అన్నం పెట్టే దిక్కు లేక, నాన్నవాడు లేక, ముఖం చూడక కుళ్ళి చచ్చిపోతారు కొంతమంది. పాపాలు చేసిన వాడు ఎప్పుడొకప్పుడు ఈ దరిద్ర బ్రతుకు తప్పదు. వీడిలా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు. సాధారణంగా గంగానదీ తీరంలో ఎవడి దగ్గర పడితే వాడి దగ్గర, అడ్డమైన వాడి దగ్గర దానం పుచ్చుకోకూడదని శాస్త్రం. ఇక్కడ ఒక గొప్ప విషయం చెప్పాలండి మీరు, మంత్రశాస్త్రాలలో కొన్ని నియమాలు ఉన్నాయి. దానం పుచ్చుకోవడానికి అధముల దగ్గర పుచ్చుకోకూడదు. మీరు చూసారా, నీచ ప్రతిగ్రహణం అంటారు, నీచుల దగ్గర దానం పుచ్చుకోకూడదు. మార్కండేయ పురాణంలో అడ్డమైన వాడి దగ్గర దానం పుచ్చుకుంటే ఏ నరకం వస్తుందో చెప్పారు. ఇప్పుడు మనకేం తెలుస్తుందండి, మీరందరూ వచ్చి పురాణాన్ని కూర్చుంటారు, మీరు వచ్చి గురువుగారు 10 రూపాయలు పుచ్చుకోండి అన్నారు అనుకోండి, ఇది దానం కాదు. ఎందుకో తెలుసా, నేను మీకు పురాణం చెప్పాను, పాఠం చెప్పాను, పాఠం చెప్పిన గురువు గారికి దక్షిణ ఇస్తున్నారు మీరు, ఇది దానం కాదు. కాబట్టి నేను పుచ్చుకుంటే రవ్వంత పాపం లేదు, కాబట్టి ఇది దానం కాదు. దానం అంటే ఏమిటనమాట, చేసిన పాపాలకి అయ్యగారంటే నా తరపున జపం చెయ్యండి, లేక పారాయణ చెయ్యండి, పాపాలు వదిలించుకుంటున్నాం అని ఇస్తే దానం అవుతుంది. అంతేగాని మిగతావి దానాలు కావు. ఏదో గృహం కట్టుకుంటున్నామంటే డబ్బిస్తే అది మాత్రం గ్యారంటీగా దానమే. అయితే ఈ దానం ఎవరి దగ్గర పుచ్చుకోవాలి, కష్టపడి సంపాదించిన పుణ్యాత్ముడి దగ్గర పుచ్చుకోవాలి. దానం చేసేవాళ్ళు అందరూ కష్టపడకపోవచ్చు, కష్టపడి దానం చేసేవాడు కూడా ఉత్తముడు కాకపోవచ్చు. అందుకే దానము ఉత్తమము, మధ్యమము, అధమము అని మూడు ఉంటాయి. ఉత్తమ దానం అంటే ఏమిటి, ఇచ్చేవాడు రెండో కంటి వాడికి చెప్పట, అస్సలు ఎవరికి చెప్పరు. ఇచ్చిన గురువు గారికి, పుచ్చుకున్న వాడికి తప్ప రెండో కంటి వాడికి తెలియకుండా, మహాత్మా మీరు నా గురువులు, మీకు నేను వేస్తున్నాను, అందరి ఎదురుగుండా నా పేరు కూడా చెప్పొద్దు, వీరుంటే చేతిలో కాస్త నీళ్లు ధారపోయండి, అది కూడా టాప్ సీక్రెట్గా దయతో 10 సార్లు మాత్రం స్టేజీ మీద చెప్పొద్దు అంటారట. తమ పేరు కోరుకోకుండా అలా రహస్యంగా వచ్చిపోయేవాళ్ళు ఉంటారే, అటువంటి వాళ్ళని ఉత్తములు అంటారు. అంటే ఈ చేతితో చేస్తున్న దానం ఈ చేతికి కూడా తెలియకూడదు. కొంచెం ఇలాంటి వాడు తక్కువగా ఉంటారు. ఇక మధ్యములను ఉంటారు, పాపం వీళ్ళు దానం చేస్తారు కానీ కొంచెం పేరు కావాలన్నమాట. ఏమండో నేను మీకు ఇంత ఇచ్చానని అనౌన్స్ చెయ్యండి స్టేజీ మీద, అది వీడియోలు అందరికీ కనపడాలండి అనుకుంటారు పాపం. ఇది కూడా పర్వాలేదు, ఎందుకంటే నష్టం లేదు. ఏమది, 10 మందికి తెలిస్తే లాభమే కదా, మనం ఎవరికైనా ఇచ్చామో తెలిస్తే ఇంకోటి ఇస్తాడు కనుక నష్టం లేదు. కాబట్టి అనౌన్స్ చేసిన తప్పు లేదు, అది మధ్యమ దానం. ఇంకా అధముడు అని ఉంటాడు వాడు, ఇవాడ 10 రూపాయలు ఇచ్చి రేపొద్దు నా 10 రూపాయలు తిరిగి నాకు ఇచ్చేయండి అంటాడు వాడు. ఇటువంటి వాడి దగ్గర డబ్బు పుచ్చుకోవడం అంత దరిద్రం లేదట, తక్షణం వాడు మొహాన కొట్టేమని శాస్త్రం చెబుతోంది. అందుకని మీరు వీలుంటే ఎప్పుడన్నా ఇలాంటి వాళ్ళు అప్పుడప్పుడు తగులుతారు కదా, దేవుడు దేవుల మనకి ఎంతో లాభం అన్నమాట, ఈ డబ్బు మన దగ్గరికి రాకూడదు. 1 కోటి రూపాయలు ఇచ్చినా సరే ఈ ఇచ్చిన దానిని వెనక్కి మళ్ళీ అడిగేటటువంటి వాడు జీవితంలో తారసపడకుండా ఉండుగాక, అటువంటి వాడి దగ్గర నుంచి రూపాయి మన దగ్గరికి రాకుండా ఉండుగాక అని కోరుకోండి. నేను మానవ కథ అని 9 కథలు రాశాను, అమ్మవారు లక్ష్మీదేవి చేత ప్రేరేపింపబడి రాశాను. అందులో లక్ష్మీదేవి ఒక యోగికి కొన్ని కథలు చెబుతుంది. అందులో ఒక కథ ఉంటుందన్నమాట, నీచుల దగ్గర సంపదని దానం పుచ్చుకున్నవాడి కొంపెలా మొలిగిపోతుందో. ఒక కవిగారు ఒక దౌర్భాగ్యుడి దగ్గర 116 రూపాయలు పుచ్చుకున్నట. ఆ 101 రూపాయలకి వాడి నాన్న యాత్ర పడిపోయాడు చివరికి. అప్పుడు వాడి నాన్నగారు వచ్చి, ఎవడో ఒక నీచుడి దగ్గర నువ్వు డబ్బు పుచ్చుకున్నావు, దానివల్లే నీకు ఈ కష్టం వచ్చింది, కాబట్టి ఇంకెప్పుడు కూడా అలాంటి వాళ్ళ దగ్గర పుచ్చుకోక నువ్వు మంత్రం ఇచ్చి కొడుకుని బాగు చేస్తాడు. చాలా అద్భుతమైన కథ అది. ఆ పుస్తకం కొనుక్కుని చదవండి. 9 కథలు ఉంటాయి, లక్ష్మీదేవి చెప్పిన కథలు. పద్యమూ రాశాం, దానికి ప్రతి పదార్థము రాశాను, చక్కగా చందమామ భాషలో తేట తెలుగులో తాత్పర్యం కూడా రాశాను. కాబట్టి మనకి మంత్రశాస్త్రాల్లో అధముల దగ్గర దానం పుచ్చుకోకూడదన్నారు. కాశీఖండంలో ఇప్పుడు నేను చెప్పే ముక్తి మంటపం కథలో గంగాతీరములో అడ్డమైన వాడి దగ్గర డబ్బు పుచ్చుకోవడం వల్ల ఎంత నష్టమో చెప్తారు. అక్కడ అసలు ఎవడో పుచ్చుకోట, పైగా అటువంటి చోట వీడు వెళ్ళేవాడు ఈ మహానందుడు. వెళ్ళి చెయ్యలా విచ్చుకుని ఎవరు డబ్బిస్తారా అని పుచ్చుకునేవాట. ఉత్తములు ఎప్పుడు ఇలాంటి వాడికి ఇవ్వరు కదా, అందుకని వీడికి ఎప్పుడు పాపాత్ములే దొరుకుతారు. బ్రహ్మహత్య, గోహత్య, శిశుహత్య చేసి ఈ పాపాలకి ప్రాయశ్చిత్తంగా వీడికి డబ్బిచ్చి పోతూ ఉండేవారు. రామచంద్ర కాశికాపురమందు కటజాతి విప్రుండు ధనము గ్రహియంప తా చిత్తమున పొంగబోవడు. నీచుల దగ్గర డబ్బు పుచ్చుకోవడానికి చదువు లేని బ్రాహ్మడు కూడా ఒప్పుకోడు కాశీలు. కానీ వీడు అలా కాదు, నిత్యం చెయ్యి చాచేవాటి వీడు. ఇలా ఉండగా ఒకనాడు ఈ పక్కనే ఉన్న వింధ్యపర్వతం దగ్గర, వింధ్యాచలం ఉంది కదా, వింధ్యాచల నివాసిని అని పిలువబడేటటువంటి అమ్మవారు, ఆ అమ్మవారి దగ్గర అంతా అడవి ప్రాంతం. ఆ అరణ్యాలలో ఒక బోయవాడు ఉన్నాడు. ఆ బోయవాడు తెలియక ఒక హత్య చేశాడు పొరపాటున, ఒక హత్య ఏదో చేశాడు, విప్రహత్య అది. ఆ మహాపాపం ఎలా పోతుంది అని ఊళ్ళో వాళ్ళు అడిగాడు. తెలియక చేశాట పాపం ఆయన. శ్మశానంలో పిండ ప్రదానం చేసి వెళ్ళిపోయారట ఎవరోను. ఆ పిండం తినడం కోసం పాపం పేద బ్రాహ్మడు వచ్చాట. రాత్రి కూడా పిండం తింటుంటే ఇదేదో పిశాచి అనుకుని కరతో గబుకుని కొట్టగానే వాడు చచ్చిపోయాడు. చచ్చిపోతూ నేను పిశాచాను కాదండి, ఆకలికి తట్టుకోలేక పిండం తింటున్నాను అన్నట్టు వాడు. కర్మగారి పిండం తిన్నాడు. ఆ పిండం తిన్నవాడికి వీడి వల్ల గండం వచ్చింది. పాపం వీడు ఏ పిశాచ్యమో శవాల దగ్గర పెట్టిన పిండం తింటుందనుకుని చేతిలో ఉన్న కర్రతో బుర్ర మీద కొట్టాడు, వాడు చచ్చిపోయాడు. దాంతో ఈ కాటికాపరికి భయం పట్టుకుంది. ఈ పాపం పోగొట్టుకోవడానికని ఏం చెయ్యాలని పెద్దలు అడిగితే వాళ్ళు అన్నారు, ఓ పెద్ద పెట్టి నిండా బంగారం, 16 వన్నెల బంగారం, అంటే 22 క్యారెట్ బంగారం. ఇప్పటి మాటలో చెప్పాలంటే అప్పట్లో 16 వన్నెల బంగారం అంటే ఇప్పుడు 22 క్యారెట్ బంగారం ఉందే. ఈ బంగారాన్ని కనీసం 100 కేజీల బంగారం దానం చేస్తే ఈ పాపం పోతుంది అన్నట్టు. 100 కేజీలు బంగారం, బ్రహ్మహత్యా పాపం పోవాలంటే మినిమం 100 కేజీలు బంగారం దానం చేయాలని చెప్పారు. అందుకని వీలుంటే చేయకుండా ఉంటే మంచిది. 100 కేజీలు ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు? అంతకంటే ఇంకో 4 హత్యలు చేసుకోవడం సుఖం అనిపిస్తుంది కదా మీకు. కాబట్టి కష్టం మరి, అందుకని సాధ్యమైనంతవరకు హత్య మానేయాలి. సరే ఇప్పుడు వీడు అలాంటి హత్యాపాపం నుంచి బయటపడడానికి వచ్చాడు. ఆ రోజుల్లో కాటికాపరుల దగ్గర ఉన్న డబ్బు ఎంత డబ్బు మీకు చెప్తే ఆశ్చర్యపోతారు, వాళ్ళదే డబ్బు అంట అసలు. అందులో ముఖ్యంగా ఈ కాశీ ప్రాంతాల్లో ఉంటే చెప్పేక్కర్లా. హరిశ్చంద్రుడు కొనుక్కున్నాడండి కాటికాపరి, ఏకంగా 3 కోట్లు బంగారు నాణాలు ఇచ్చి. కాబట్టి వీడు పెద్ద పెట్టి నిండా బంగారం పెట్టుకుని అవన్నీ ఇంతంత కడ్డీల కింద మార్చేసి మిసమిసలాడిపోతున్న బంగారం, 100 కేజీలు అంటే 150 కేజీలు బంగారం మోయించుకుని కూలాడుతోటి గంగానదికి వచ్చాడు. మణికర్ణికా ఘట్టంలో కూర్చున్నాడు. చండాలుండను వింధ్యభూధర మహాసానుస్థలీ పక్కనస్తుండన్, చండాలుండను వింధ్యభూధర మహాసానుస్థలీ పక్కనస్తుండన్, దానము చేయవచ్చి తిని. చక్కని శార్దోల వృత్తంలో శ్రీనాథకవి పద్యం రాశాడు. వాడు స్వయంగా చెప్పుకున్నాడు, నేను ఒక చండాలుణ్ణి, వింధ్య పర్వతం దగ్గర ఉన్నటువంటి అరణ్యంలో ఉండే ఒక కుగ్రామంలో ఉంటాను. పట్టణం కాదు, పక్కణము, కాకింద కావస్తనమాట. పక్కణము అంటే కోయవాళ్ళు ఉండే గ్రామం, ట్రైబల్ గ్రామాలని, గిరిజనులు ఉండేటటువంటి అడవిలో ఉండే గ్రామాలని పక్కణము అంటారు. మనం ఉండే వాటిని పట్టణము అంటారు. నేను అక్కడ ఉంటాను, ఓ పాపం చేసి ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా బంగారం దానం చేయడానికి వచ్చాను. ఈ పెట్టి నిండా కడ్డీలు కడ్డీలు బంగారం మోసుకొచ్చాను, కల్తీ లేని బంగారం. ఈ శాల్తీలో ఏమాత్రం కల్తీ లేదు, నేను మాత్రం గల్తీ చేసి ఇక్కడికి వచ్చాను. దయతో నా దగ్గర దానం పుచ్చుకుని నన్ను విముక్తుని చేయండి అనగానే అందరూ ముక్కు మీద వెలుసుకుని బ్రహ్మహత్య చేశాట, పైగా కాటికాపరిట, ఇక్కడికి వచ్చి దానం చేస్తాట, గంగానదీ తీరంలో ఇటువంటి దానం పుచ్చుకుంటే ఈ పాపం మనకు అంటుకోదా, రామరామ హత్యాపాప విముక్తి కోసం వాడు దానం చేస్తుంటే ఆ దానం ఎలా పుచ్చుకుంటాం అని అందరూ హడిలెత్తి పక్క వెళ్ళిపోయారు. ఒక్కడు పుచ్చుకోలేదు. నిజంగా అంత బంగారాన్ని చూస్తే కళ్ళు దిగేయమంటాయి కదండి. వాడు పైగా మూతలా తీసి చూపిస్తున్నట్ట, ఒరిజినల్ బంగారం, దొంగ బంగారం కాదు. ఆ బంగారం ఏమో సూర్యకాంతిలో మిసమిసలాడుతోంది. నిజంగా ఈ కాశీఖండంలో రాశారు, మిట్ట మధ్యాహ్నం అవ్వబోతోంది అంటే మరికొద్దిసేపట్లో మధ్యాహ్నం వేళ డైరెక్ట్గా కిరణాలు కింద పడతాయి కదా, ఆ కిరణముల కాంతి మూత తెరిచిన బంగారు పెట్టిలో పడి బంగారపు కడ్డీల మీద పడి ఆ కడ్డీలు తెగ మెరిసిపోతున్నాయి. ఆ కడ్డీని చూస్తే ఈ నడ్డి నుంచి తలదాకా ఒళ్ళంతా గగుర్పాటు గురవుతుంది. నాకు నడ్డి నిప్పిపోయి రాత్రిపూట దగ్గుతూ పక్కకి తిరిగి పడుకున్న వాడు కూడా బంగారం బంగారం చూస్తాడ, అంత గొప్ప బంగారం. అయినా ఒక్కడు కూడా దాన్ని పుచ్చుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే పాపభీతి అలా ఉండేది ఆ రోజుల్లో. పాపవాడు తెల్లబోయి ఎంతమంది మహానుభావుల్లో ఒక్కడు కూడా నాకు పాప విముక్తి కలిగించడా ఈ బంగారం పుచ్చుకోవడానుగా, అందులో ఒకడు అన్నాడు. అంటే వాడు పుచ్చుకుంటాడని ఆ వాడేవడం మీకు అర్థమైంది కదా, వాడే మహానందుడు. వాడు ఆ పక్కన కూర్చుని శుభ్రంగా స్నానం చేసేంత విభూతి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒళ్ళంతా పూసేస్తున్నాడు. అసలు భక్తుడి కంటే దొంగ భక్తుడు బాగా పూసుకుంటాడని అందరూ ఇక్కడ ఇక్కడ పూసుకుంటే వాడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒళ్ళంతా ఎక్కడ పడితే అక్కడే బూడిద పూసి కూర్చున్నాడు. కూర్చుని మౌనముగా జపం చేస్తున్నట్టు నటిస్తూ మధ్య మధ్యలో అని దొంగ చూపులు చూడడం మొదలెట్టాట. ఏది బంగారాన్ని వాడికి లోపల కొత్త కొత్తలు ఆడిపోతుంది, ఎవడన్నా వచ్చేస్తాడేమో, అలాగని నేను తొందరపడితే వాడికి లోకు అయిపోతానేమో, మాట్లాడకపోతే వాడు ఇంకెవడికైనా ఇస్తాడేమో, చూస్తూ చూస్తూ ఇంత బంగారం ఎత్తుకుపోతారేమో అని ఉండబట్టలేక లేవబోతున్న సమయంలో వీడు అదృష్టం బాగుందో దురదృష్టం బాగుందో కానీ ఒకడు వాడే పుచ్చుకుంటాడని సైగ చేశాడు. ఒకడు కనుసైగ చేయగానే వీడికి అర్థమైపోయి వెంటనే సాధుపురుష అసలు నీ రూపము నీ విభూతి రేఖలు చూస్తూ ఉంటే సాక్షాన్ మహేశ్వరాయమానుడు నువ్వు, నీ మీద నాకు అభిమానం భక్తి కలుగుతున్నాయి, నీ కాళ్ళు పట్టుకు ప్రార్థిస్తాను, ఈ బంగారం దానం పుచ్చుకొని నన్ను అనుగ్రహించవానగా వాడు కళ్ళు విప్పి హర హర మహాదేవ మట్టి బిడ్డ బంగారం సమానంగా చూస్తాం మా పోటీ వాళ్ళం, ఈ బంగారం నాకెందుకు నాయన, మాకు బంగారం లాంటి ధ్యానం చాలు, బంగారం లాంటి శివపంచాక్షరి చాలు, ఈ బోడి బంగారం మాకెందుకు అని అంతలోనే ఉండబట్టలేక మళ్ళీ అలాంటి వాడు పారిపోతాడేమో అని భయం కొద్దీ. సరేరే, అయినప్పటికీ నీబోటి సామాన్యులను పాపాత్ములను ఉద్ధరించడం కోసం కంకణం కట్టుకున్నాం మేము, అందువల్ల నిన్ను ఉద్ధరించాలనిపిస్తోంది, ఏమాత్రం బంగారం తెచ్చావేమిటి అంటే కడ్డీలు పోసి తెచ్చిన బంగారం దాదాపు 150 కేజీలు ఉంటుంది అన్నట్టు వాడు. ఓహో ఆ మాత్రం తెచ్చావా, ఏది ఒక్కసారి మొత్తం అక్కడ పోయి అన్నాడు. దానం చేసే ముందు ఆవు పేడతో నేలంతా అలికి చుట్టూ ముగ్గులు పెట్టి ఆ మధ్యలో బంగారం పోసి గంగానదీ తీరంలో పూర్వం దానం చేసేవారు. అందుకని వాడు ఇప్పుడే చూపిస్తాను స్వామి అని ఆ పక్కనున్న గోవులు, ఇక్కడ గోవులు ఎక్కువ కదా, ఆ గోవులు రేవు నిండా గోవు రేవులో వేసిన ఇంత పేడ ముద్ద పట్టుకొచ్చి శుభ్రంగా అలికి చుట్టూ ముగ్గు పెట్టి దాని మీద ఈ బంగారం దెమ్మలు పోసేట అలా పేర్చేశాడు. ఏకంగా మణికర్ణికా ఘట్టంలో చితి పేర్చినట్టు పేర్చాడు ఈ బంగారం. ఇక వీడి ప్రాణం గజగజలాడిపోయింది, దేవుడా ఇదంతా నిజమే బంగారమేనా అనుకుని, అబ్బాయి నాకు నిజంగా బంగారం అంటే ఇష్టం లేదు, అయినా పాపం నువ్వు హత్య చేశానని పాపానికి విముక్తి చేసుకోవాలని కోరుతున్నావు, పాపాత్మలను ఉద్ధరించడానికి పుట్టిన వీరశైవాచారన్నది, కానీ ఒక విషయం చెబుతున్నాను, ఆ పాపం ఏదో పూర్తిగా నేనే పుచ్చుకుంటాను, మళ్ళీ ఇంకొకడిని ఎవండి భాగానికి పిలవకే వాటాకి మొత్తం బంగారం నాదే, ఇంకొకడు కనుక వాటాకు వచ్చాడా నేను పుచ్చుకోను అనగానే వాటా లేదు ఏమీ లేదు బేటా ఈ హాటకం అంతా నీదేపో అన్నాడు. అమ్మయ్య అనుకున్నట్ట వీడి కాళ్ళు కడిగేశాడని గంగాజలం పట్టుకొచ్చి ఇక్కడ ఒక మాట రాశారండో ఎవరు శ్రీనాథ కవి, కడజాతి ఉత్తముండు ఉత్తమ జాతి యధముండు, అగ్రజాతి అధముట్ట వాడు కడజాతిలో ఉత్తముట్ట, వాడేమో పాపాలు పోగొట్టుకోవడానికి వేదమును పురాణములని నమ్ముతాడు, వీడు ఉత్తమ జాతిలో పుట్టిన నీచుడు వీడు. అంచేత జాతికి భక్తికి సంబంధంలా, మనిషికి నిజమైన భక్తి ఉంటే ఆ భక్తి అన్నిటికంటే గొప్ప కులం, అదే మతం అదే ధర్మం. అంటే వాడు చకచక గంగానది జలం పట్టుకొచ్చాడు, వీడు కాళ్ళు కడిగాడు, వీడు సంకల్పం కూడా సరిగ్గా చెప్పలేడు, ఆ సంకల్పం కూడా వాడే చెప్పుకున్నట్టు, వాడేవాడు మరి కారణజన్ముడు, వాడే సంస్కృతంలో శుభ్రంగా సంకల్పం చెప్పుకుని వీడి చేతిలో దానధార పోసి మొత్తం ఈ కడ్డీలు ఈ పెట్టి కూడా ఇచ్చేస్తున్నాను వాళ్ళు. అంతా ఇచ్చాక కొంతమంది ఏం చేస్తారంటే పరుసు మాత్రం నాకు ఇచ్చేయండి ఉంగరం మీద తీసుకోండి అంటారు. ఉంగరం ఇచ్చాక పరుసు మీద వ్యామోహం ఏమిటో, ఆవునిచ్చి పలుకుతాడు ఎవరు, ఇదొక కర్మయోగం. కానీ ఆయన పెట్టితో సైతంగా కావిడితో సైతంగా వీడికి దానం ఇచ్చేశాడు. ఇచ్చేసి మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే వాడు ఎక్కడ బంగారం తిరిగి ఇచ్చేస్తాడో, మళ్ళీ నీ అకౌంట్లో వేసేస్తానంటాడో అని హడిలిపోయి అక్కడి నుంచి చకచక కాళ్ళు చేతులు కడుక్కుని స్నానం చేసి పారిపోయాడు తన దగ్గరికి. ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు. ఇక వీడి మొత్తం బంగారం అంతా మోయించుకుని కూలివాళ్లతో ఇంటికి వచ్చాడు. ఇంకా రోజు నుంచి ఊళ్ళో వాళ్ళందరూ వీడు తెగ తిట్టడం మొదలెట్టారట. బ్రహ్మహత్యా పాపానికి ప్రాయశ్చిత్తంగా బంగారం దానం పుచ్చుకుంటావట్రా, అవతల వాడు బ్రహ్మహత్య చేశాడా, పైగా వాడు చండాలుడా, వాడి దగ్గర దానం పుచ్చుకుంటావా, నువ్వు మహాపాపివి, నీ మొహం చూస్తే పొరపాటు, బ్రహ్మహత్యా పాపాలు మాకు చుట్టుకుంటాయి అని వాడు చూడగానే తూ అని మీరు స్నానం చేయడం మొదలెట్టారు. ఈ జనం అంతా తిడుతూ ఉంటే, నిందలు వేస్తూ ఉంటే ఇంకా తట్టుకోలేకపోయాడే, భయపడిపోయాడు. ఏ ఉన్న ఊళ్ళో రోజు చివాట్లు ఎక్కువైపోయి ఈ ఊళ్ళో ఇంక ఉండలేము అనుకున్నాడు ఆయన పాప. అనుకుని ఓ దండం పెట్టేసి భార్యను పిలిచి, ఇప్పటికే నాకు చెడ్డ పేరు ఎక్కువైపోయింది, దానికి తోడు ఇప్పుడు ఈ ఊళ్ళో వాళ్ళంతా వెలివేస్తున్నారు, మనం కూడా తెలుసో తెలియకో బంగారం పుచ్చుకున్నాం, ఈ బంగారంతో ఈ ఊళ్ళో సుఖపడలేము, ఇంకే ఊరన్నా పోదాం, కేకట దేశానికి పోతే, అంటే బీహార్ అన్నమాట, బీహార్లో బీహార్ని కేకట దేశం అంటారు అండి, బుద్ధుడు పుట్టిన బుద్ధగయ్య ఉంది కదా అదే కేకట, సంస్కృతంలో కీకట దేశం అంటే బుద్ధగయ ప్రాంతం అనమాట, అక్కడ దొంగలు ఎక్కువ ఉండేవారు పోరు, ఇప్పటికీ ఉన్నారు దొంగలు, రాత్రిపూట అక్కడ ప్రయాణం చేస్తే కొంప కొల్లేరు చేసేస్తారు వాడు. ఆ ప్రాంతానికి పోదాం, శుభ్రంగా బంగారంతో మంచి ఇల్లు కట్టుకుని మహారాజుల్లో బతుకుదాం అని పగలు ఎవరికీ తెలియకుండా ఉంటుంది, పగలైతే అందరికీ తెలుస్తుంది, రాత్రి అయితే ఎవరికీ తెలియదు అనుకుని అర్ధరాత్రి వేళ ఈ బంగారాన్ని అంతా మూటల కింద పట్టుకుని నాలుగు మూటల్లోకి మార్చుకుని వెళ్ళాము, ఈయన పిల్లలు మోసుకుంటూ బయలుదేరారట. ఈ బంగారం పోయడం కష్టమైపోయింది, అందుకని తోపుడు బండి ఒకటి పెట్టుకున్నారు, నాలుగు చక్రాలున్న బండి, అందులో ఇది పోసేసి బంగారం, వాడు సంపాదించిన డబ్బు, వాటిని నలుగురు కలిసి తోసుకుంటూ చీకట్లో ఎవరికీ తెలియకుండా కాశీ నుంచి బీహార్ గయకు బయలుదేరిపోయారు. ఈ మహానందుడు మకాం మార్చడానికి ప్రయత్నిస్తున్న విషయం ఆ ఊళ్ళో ఉన్న ఒక దొంగల గుంపుకి తెలిసింది. దాదాపు ఒక 100 మంది దొంగలు ఉన్నారు. ఈ మధ్యన వాళ్ళు ఎంత దొంగతనం చేసినా వాళ్ళకి డబ్బులు దొరకడం లేదు. ఇన్నాళ్ళకి ఈ మహానందుడు మకాం మారుస్తున్నట్ట, పైగా వాడు ఏకంగా 150 కేజీల బంగారం, ఇది కాకుండా పాత బంగారాలు ఇవన్నీ కలిస్తే ఎంత కాదనుకున్నా 200-300 కేజీలకి తక్కువ కాకుండా వాడి దగ్గర బంగారం ఉంటుంది, ధనం ఉంటుంది, అవి మనం దోచుకుంటే జీవితంలో దొంగతనం చేయక్కర్లేదు అనుకున్నారు దొంగలు. అందుకని వీడింట్లోంచి బయలుదేరగానే రహస్యంగా ఈ 100 మంది దొంగలు కత్తులు కర్రలు పుచ్చుకొని వీడిని అనుసరించి అడవిలోకి రాగానే ఆయన అటకాయించారు, ఆయుధాలతో వీడిని అటకాయించారు. దాంతో వీడు హడిలిపోయాడు. అందులో కొంతమంది దొంగలు వీడికి తెలుసు. అందుకని ఎరా సాటి వాళ్ళు అయ్యుండి నా మీద దండయాత్రకు వస్తారా అనగానే ఈ దుర్మార్గుడు మనల్ని గుర్తుపట్టేశాడు రోయ్ అన్నాడు వాడు. ఆ గుర్తుపడితే వీడేం చేస్తాడు, ముందు ఆ బంగారం దోచుకోండి అన్నాడు ఇంకొకడు. సరే ఈ నలుగురిని చేతులు కాళ్ళు కట్టేసి ముందు బంగారం దోచుకున్నారు. దోచుకుని వీళ్ళని వదిలి వెళ్ళిపోబోతూ ఉండగా వీడు నోరు తిన్నగా ఉండక, నాకు మీరు తెలుసురా, రాజుగారి దగ్గరికి వెళ్ళి మీ అందరికీ ఉరిశిక్ష ఇస్తానన్నాడు. దాంతో వాళ్ళకి భయం వేసింది. ధనము హేరాళ్ళమబ్బే ఈతడు బళాయి, మనకి డబ్బా బాగా వచ్చింది, వీడో బళాయి మంచి బలవంతుడు. హిందీలో బడాయి అన్నా తెలుగులో బళాయి అన్నా గొప్పవాడు బలవంతుడు. బడా అంటే పెద్ద కదా, గొప్ప కదా, అదే హిందీలో బడాయి అయ్యింది, అదే తెలుగులో బడాయి అయ్యింది. వీడు మంచి బలవంతుడు, తలుచుకుంటే 3-4 తంతాడు. మనల్ని గుర్తుపెట్టాడు, మనల్ని హెచ్చరించాడు, వీడిని వదిలేమా, విడివిడిగా మనల్ని పట్టుకుని సంహరిస్తాడు. ఇప్పుడంటే 100 మంది ఉన్నాం కాబట్టి వాడిని పట్టుకోగలిగాం, విడివిడిగా వాడికి దొరికామా, దెబ్బకి చంపేస్తాడు, బుద్ధి చంపేస్తాడు వీడు. అది ఇది కాకపోయినా రాజుగారికి కంప్లైంట్ పెడితే ఆ తర్వాత అసలు మనం బతకలేము, కాబట్టి వీడిని చంపేస్తే మంచిది అనుకున్నారు వాడు. నిజమే వీడిని బతికిస్తే మంచిది కాదు, వీడిని వదలకూడదు అనుకుని చంపడానికే సిద్ధపడ్డారు. చేతులు కళ్ళు అప్పటికే కట్టేశారుగా వాళ్ళ నలుగురిని, ఒరే తలలు వంచండి, మీ తలలు నరికేస్తున్నాం, ఆఖరిసారిగా మీ ఇష్టదేవతను తలుచుకోండి అన్నారు. పూర్వం దొంగలకు మంచితనం ఉండేదండి, చంపేటప్పుడు కూడా మీ ఇష్టదేవతను తలుచుకోండి అనేవారు. నిజంగా పాతకాలంలో దొంగల్లో కొంత మంచి బుద్ధి అనమాట, చంపే ముందు మిమ్మల్ని చంపుతున్నాం, మీకు ఇష్టదేవత ప్రార్థన చేసే అవకాశం ఇచ్చాము, మీ దేవతను తలుచుకోండి అనేవారు అనమాట. అప్పుడు వీడు వెంటనే, విశ్వనాథ నేను మహాపాపిని, చెయ్యరాని పాపాలు చేశాను, కాశీలో ఉండి కూడా కాశీలో ఉండవలసిన రీతిగా ప్రవర్తించలేదు, అసలు కాశీలో ఎవడి మీద కోపం తెచ్చుకోకూడదు అంటారు, అటువంటిది నేను మహాత్ముల్ని కూడా తిట్టాను, నోటికి వచ్చినట్టు తిట్టాను, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్నాను అని చాలా ఏడ్చాడు పాపం. పొరుగింటి
పుణ్యగేహిని ఎలా పరిగ్రహించితి భర్తను పిలుపు మార్చి.
పొరుగింట్లో ఉన్న పుణ్యాత్ముడిని చంపి అతని భార్యను ఎందుకు ఎత్తుకొచ్చాను? ఆవిడని భార్యగా స్వీకరించాక కనీసం అప్పుడైనా బుద్ధి తెచ్చుకోకుండా తాగుడు జోదం లాంటి వ్యసనములకు ఎందుకు గురయ్యాను? నీచుల దగ్గర దానం ఎందుకు తీసుకున్నాను? ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాను. వచ్చే జన్మలో అయినా సద్బుద్ధి ప్రసాదించు, నాకు ముక్తి ప్రసాదించు, కాశీలో చచ్చే యోగం ప్రసాదించు తండ్రి అన్నాడు. వాళ్ళావిడ నా భర్తని కత్తితో పొడుస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకున్నాను. అయ్యయ్యయ్యో, ఆ పాపం అనుభవిస్తున్నాను. అమ్మా విశాలాక్షి కాశీలో చచ్చే భాగ్యం ఇమ్మంది. పిల్లలు ఏమన్నారు? మా అమ్మ నాన్నలతో పాటు మేము కూడా పిచ్చి పనులు చేసాం, తాగాం, తందనారడం. ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి తాగారు కండి వాళ్ళు. ఏ ఇంటి ఏ గూటి చిలక ఆ గూటి పలకే పొలుగుతుందని వాడు శుభ్రంగా వాడు నాన్న అమ్మ పుచ్చుకుంటున్నారు. ఇద్దరు పక్క ఎదురుగుండా పుచ్చుకుని టింగ్టింగ్ అని కొట్టుకుని మా రామకృష్ణ గారు చెప్పినట్టుగా ఫుల్ బాటిల్ అది పుచ్చుకుని తాగుతూ ఉంటే వీళ్ళు తాగడం మొదలెట్టారు. మరి దాంతో వాళ్ళు ఇప్పుడు ఏడ్చి ఒకడు గణపతిని ఒకడు కుమారస్వామిని తలుచుకున్నారు. పిల్లలిద్దరు గణపతిని ఒకడు కుమారస్వామిని ఒకడు తలుచుకుని వచ్చే జన్మలో అయినా కాశీలో చచ్చే భాగ్యం ఇవ్వమన్నారు. ఎంతలో వాళ్ళు కత్తెత్తి ఒక్క దెబ్బకి నలుగురిని నరికి పారేశారు. ఈ నలుగురు చచ్చిపోయారు. చచ్చిపోయిన వీళ్ళు నరకంలో కొంతకాలం నానాయాతన పడి ఈ మరణకాలంలో విశ్వేశ్వరుణ్ణి, కుమారస్వామిని, డుంటి విఘ్నేశ్వరుణ్ణి, విశాలాక్షి, అన్నపూర్ణని తలుచుకోవటం వల్ల వచ్చే జన్మలో ఒక సరస్సు తీరంలో కోళ్ల గుంపులో పుట్టారు. కోళ్ళుగా పుట్టారు. భర్త గారు మగకోడిగా పుట్టిరి, భార్యామణి గారు మళ్ళీ ఆడుకోడిగానే పుట్టిరి, పిల్లలిద్దరూ మగకోళ్ళుగానే పిల్లల కోళ్ళుగా పుట్టారు. ఈ నాలుగు కోళ్ళు కలిసే ఉండేవి. పూర్వజన్మ వాసన వాటి గుర్తుందనమాట. అందుకని నేను మహానందుణ్ణి, ఈవిడ నా పెళ్ళాం, అప్పట్లో వీళ్ళు నా పిల్లలు అని అందరికీ తెలుసట. ఈ నాలుగు గుంపుగా కలిసి ఉండి మిగతా కోళ్ళల్లో కలవకుండా ఒడ్డు మీద ఆ చెరువులో నీళ్లు పట్టుకొచ్చి కళ్ళాపు తల్లి ముగ్గు పెట్టి ఆ ముగ్గులో శివలింగం బొమ్మ వేసేవాటి కాళ్ళతోటి మట్టిని శివలింగం కింద గోళ్లతో ఒక ప్రతిబింబం తీర్చేవి. కోళ్ళు కూడా బలే గీకుతాయంటే కొన్ని చోట్ల నేను అలా చూశాను. ఒక పంది గీకేది ఒకప్పుడు నేను చూశాను. గణపూరం అనే ఊళ్ళో ఓ పంది వచ్చేది. ఆ పంది రోజు కాలుతో ఇలా గీకితే అడుగున శివలింగం ఏర్పడేది. ఆ శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేసి మళ్ళీ వెళ్ళిపోయేది అది. అంటే ఆ పంది కూడా ఇలాంటిదే, ఏ పాపమో చేసి పంది అయ్యింది. ఈ జన్మలో పూర్వజన్మ వాసన ఉండడం వల్ల శివలింగమును కాళ్లతో చిత్రీకరించి పూజించేది పంది. అలాగే ఈ కోళ్ళు శివలింగాన్ని కాళ్లతో చిత్రీకరించి ఆ శివలింగం బొమ్మని పూజించి పోతూ ఉండేది. ఇంతలో ఒకరోజు అటుగా కొంతమంది వర్తకులు వ్యాపారం చేసుకుంటూ కాశీకి బయలుదేరారు. వాళ్ళు ఈ కోళ్లను చూశారు. వాళ్ళకి మతిపోయింది. కోళ్ళు ఏమిటి, ఏ గింజలు తినకుండా కేవలం శాకాహారం తింటూ ఈ చెరువు తీరంలో శివలింగమును చిత్రీకరించి పూజిస్తున్నాయి. ఇవేవో కారణ జన్ములైన కోళ్ళు, మనం కాశీకి పోతున్నాం, ఈ కోళ్ళను కూడా పట్టుకుపోదామని వాళ్ళకి అనిపించింది. అందుకని ఆ కోళ్ళ దగ్గరికి వెళ్ళి పట్టుకోకపోతే కుక్కొక్కొక్కొక్కొక్కొ అని పారిపోయాయి. కాశీ విడుతున్నాం, కోళ్ళు వస్తారా అన్నారట వీళ్ళు. కాశీ అనగానే పరిగెత్తుకొచ్చి కిక్కు కిక్కు అన్నాయి. అంటే వాటికి గుర్తుంది కదా పూర్వజన్మ, అందుకని కాశీ అనగానే ఆనందపడ్డాయట. అప్పుడు వాళ్ళు తమ బుట్టలో పెట్టి వాటిని తీసుకుని నడిచి కాశీ వచ్చారు. ఇక కాశీకి వచ్చి గంప మూత తీయడంతో ఈ నాలుగు కోళ్ళు డబడబడబ శబ్దం చేస్తూ మడికన్నికలు దూకేసాయి, స్నానం చేసేసాయి, వీళ్ళకంటే ముందొచ్చాయి. వీళ్ళతో పాటు బయలుదేరి వీళ్ళకి దారి చూపించేట. ఈ వర్తకులు కొత్త వాళ్ళు, కానీ ఇవి పాతవు కదా, వాటి వెనక్కి తిరిగి అంటే రమ్మని పిలిచాయి. రూట్ తెలుసున్నవాడు వెనకాతల, రూట్ తెలియనివాడు వెళ్ళినట్టుగా ఈ కోళ్ళ వెనకాతల ఈ వర్తకులు వచ్చారు. ఈ కోళ్ళు ముందు డుంటి విఘ్నేశ్వరుడికి నమస్కరించాయి, అమ్మవారికి నమస్కరించాయి, విశ్వనాథుడిని అందరినీ చూపించాయి. వాళ్ళకి మతిపోయింది, ఈ కోళ్ళు మామూలు కోళ్ళు కావు, ఏ పూర్వజన్మ సుకృతం వల్ల పుట్టినటువంటి కోళ్ళు, కాకపోతే మనకి క్రమం తప్పకుండా కాశీలో దర్శనం చేయిస్తాయా అనుకున్నారు. వాళ్ళు కూడా కోళ్లతో పాటు విశ్వేశ్వరుణ్ణి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత కోళ్ళు ముక్తి మండపానికి వచ్చాయి. ఆ ముక్తి మండపంలో గోళ్లతో గీకి అక్కడ ఒక ముగ్గు ఏర్పాటు చేసాయి. ఆ ముగ్గు శివలింగంలో ఉంది. ఆ శివలింగం మీదే తలపెట్టి కుక్కరోకో కుక్కరోకో అని గట్టిగా అరిచాయి. అది నిజంగా కుక్కరోకోలో లేదట, ఓ ఓం అన్నట్టుగా ఉన్నదట. అలా అంటూ ఉండగానే ఈ వర్తకులు చుట్టుపక్కల వాళ్ళు చూస్తూ ఉండగా ఆ నాలుగు కోళ్ళు శరీరం విడిచిపెట్టేశాయి. ఆ ముగ్గు మీదే పడి ఓం అంటూ చచ్చిపోయాయి. అందరూ చూస్తూ ఉండగా ఈ కోళ్ళు శివస్వరూపాలైపోయారు. నలుగురు శివుళ్లలో ఉన్నారట వాళ్ళు. శివుడి దగ్గర ఉండేవాళ్ళు అప్సం శివుడి వంటి ఆకారం పొందుతారని చెప్పాం కదా, అలాంటి సారూప్యములు పొందే ఈ నాలుగు కోళ్ళు పొంది అందరూ చూస్తూ ఉండగా కైలాసానికి వెళ్ళిపోయారు. అందుకే ముక్తి మంటపమునకు కుక్కుట మంటపం అని కూడా పేరు వస్తుంది. ఆ మంటపంలో కోళ్ళు కూడా కాసేపు నివసించి ఓంకారాన్ని జపిస్తే నా లోకానికి వస్తారు, ఇక పరమపాపాత్ములు మాత్రం నా లోకానికి రాకుండా ఉంటారా? మహానందుడి కుటుంబమే నా లోకానికి వచ్చింది, ఇది ముక్తి మంటపం యొక్క మహిమ అని శివుడు విష్ణువునకు చెప్పి విశ్వనాథలింగంలో అదృశ్యమైపోయాడు అని కాశీఖండంలో చిట్ట చివరిగా ఉంటుంది కదా. అందుకని మనం దర్శనానికి వెళ్ళిన వెంటనే పరిగెత్తుకొచ్చేయడం కాక ఆ ముక్తి మంటపంలో ఒక క్షణమైనా కూర్చోవాలి. జ్ఞానవాపికి దగ్గరలో వ్యాసపీఠం దగ్గర అలా కూర్చుని ఒక క్షణం శివుడి స్మరణ చేసుకుంటే ఆ తర్వాత భగవంతుడి యొక్క అనుగ్రహంతో మన పాపములన్నీ విముక్తి అవుతాయి, మనం విశ్వనాథుని సన్నిధానానికి పోతాం. ఇది కుక్కుట మంటప మహిమ, ముక్తి మంటప మహిమ అని ఈ కథని వెళ్ళి ఎవరు చెప్పారు? కుమారస్వామి అగస్త్యునికి లోపాముద్రకి చెప్పాడు. వ్యాసుడు దీన్ని గ్రంథంగా రాశాడు, నేను మీకు చెప్పాను. ఒకనొకప్పుడు వేదవ్యాస మహర్షి తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ గోదావరి తీరంలో, పుణ్య గోదావరి తీరంలో, అందులోనూ గోదావరి యొక్క ఒక పాయ, సప్త గోదావరి ఉన్నాయిగా గోదావరికి, అందులో ఒక పాయ ఉన్నది తుల్య భాగ గోదావరి. రాజమండ్రి తర్వాత ధవళేశ్వరం దాటాక ఏడు పాయలు అవుతుంది, అక్కడి నుంచి ఏడుగా విభజింపబడి సప్త గోదావరము అని ప్రసిద్ధికి ఎక్కుతుంది. అందులో వశిష్ఠ గోదావరి నరసాపురం మీదుగా వెళ్ళిపోయి అంతర్వేది అనేటటువంటి క్షేత్రంలో సముద్రంలో కలుస్తుంది. ఒక పాయ దక్షారామానికేసిపోతుంది, దాన్ని తుల్య భాగ అంటారు. ఇది కాకినాడ దగ్గర పెదపూడి దగ్గర ఉన్న సంపర గ్రామం నుంచి వెడుతుంది. అక్కడ యక్షణముక్తేశ్వరుడు అనే పేరుతో శివుడు ఉంటాడు, ఆయన కూడా స్వయంభూ అన్నమాట. ఇది తుల్య భాగ, ఇలా ఏడు పాయలుగా వెడుతుంది. అందులో తుల్య భాగ అనేది అంటే చాలా గొప్పది, అక్కడే దక్షారామ పుణ్యక్షేత్రం ఉన్నది. వేదవ్యాస మహర్షి తీర్థయాత్రలు చేస్తూ 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 తుల్య భాగకు వచ్చాడు. భీమేశ్వరుణ్ణి విఘ్నేశ్వరుణ్ణి అందరినీ చూచాడు. అక్కడ నుంచి యక్షణముక్తేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు, అది సాంపరాయని ప్రాంతం. అక్కడికి వెళ్ళి అగస్త్యుడిని చూచాడు. అగస్త్యుడు తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ ఏం చేశాడు, తుల్య భాగ దగ్గర ఉన్నట్టు కొంతకాలం. అగస్త్యుడు లోపాముద్ర వ్యాసుడు అక్కడికి రావడంతో లేచారు, నిలబడ్డారు. 10,000 మంది శిష్యులతో పరమ పౌరాణికుడు వేదవ్యాస మహర్షి మా ఆశ్రమానికి వచ్చాడు, తుల్యభాగ నదీ తీరంలో ఉన్న ఈ ఆశ్రమానికి పురుషోత్తముడు వేంచేశాడని వాడు సంతోషించి లేచి నిలబడి ఆయనకి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చారు, దానిని పాద్యము అంటారు. చేతులు కడుక్కోవడానికి నీళ్ళిచ్చారు, అర్ఘ్యము అంటారు. తాగడానికి నీళ్ళిచ్చారు, ఆచమనము అంటారు. ఈ మూడు ఇచ్చారట. ఇచ్చిన తర్వాత ఆసనమిచ్చి కూర్చోబెట్టారు. వ్యాసుడేమో ఒక మంచి ఆసనం మీద కూర్చున్నాడు, శిష్యులంతా కింద కూర్చున్నారు, 10,000 మంది కూర్చున్నారు. ఇప్పుడంటే ఆ ప్రాంతం అంతా ఇళ్ళుమయమైపోయింది, కానీ అప్పట్లో ఆశ్రమం కనుక అందరూ కూర్చోగలిగారట ఏకదమ్మన. ఇక పక్కన అగస్త్యుడు లోపాముద్రతో కూర్చున్నాడు. ఏదో మాట్లాడతాడు అగస్త్యుడు, కానీ వ్యాసుడు మాత్రం మౌనముగా చింతాక్రాంతుడై కూర్చుని ఉన్నాడు. దాంతో అగస్త్యునికి అనుమానం వచ్చింది, మహాత్మా నీ ముఖం అలా అయిపోయింది ఏమిటి, ఎక్కడ ముఖంలో రంగు లేదు, తీరా యాత్రకు వచ్చిన తర్వాత దగ్గు జ్వరం పట్టుకుని మంచం ఎక్కినటువంటి ఒకనొక మహానుభావుడికి మళ్ళీ నీ ముఖం అలా వాడిపోయింది. నమునందు వైవన్య మగ్గలి చే కన్నుగవయందు దైన్యంబు కానబడియే ఆర్తి ఏదే నీ ఒకటి నీ అంతరంగముని ఉన్నది ఇది ఎట్టు లొక్కో అనగా నీ ముఖమంతా పాలిపోయింది, రంగు లేకుండా అయిపోయింది, నెత్తురు లేని ముఖం ఎలా ఉంటుందో అలా ఉన్నది, కళ్ళల్లో బాధ కనపడుతోంది, దీనత్వం కనపడుతోంది, నీ మనస్సులో ఏదైనా బాధ ఉన్నదా? అలా ఉండడానికి వీల్లేదు, ఎందుకంటే 18 పురాణములు రాసావు, లోకానికి చెప్పావు, ఎవ్వరూ ఎప్పుడూ దుఃఖించకూడదు, ఆత్మబలంతో ఉండండి అని ఆత్మధైర్యం బోధించిన వాడి, అందరికీ ధైర్యం బోధించిన మహాత్ముడవైన నీవు దుఃఖం పొందడం న్యాయమా? అసలు నీకు ఈ కష్టం ఎందుకు వచ్చింది? పైగా నువ్వు ఇక్కడికి కాశీ నుంచి డైరెక్ట్గా వచ్చేసావు. నేను కాశీ నుంచి వచ్చానన్నావు. కాశీ నుంచి ఎందుకు వచ్చావు? గృహస్థాశ్రమంలో ఉన్నవాడంటే 7 రోజులు ఉన్నాక మళ్ళీ ఇంటికి పోతాడు. ఎందుకనంటే మా ఇల్లు ఫలానా చోట ఉందండి, హైదరాబాద్లో ఉందండి, ఉప్పల్లో ఉందండి, బెంగళూరులో ఉందండి, అక్కడికి వెళ్ళకపోతే మాకు బెంగళండి, లేకపోతే బొంబాయిలో ఉందండి, అక్కడికి వెళ్ళకపోతే మాకు ఇంకోటి ఏదో వస్తుందండి అనుకుని వెళ్ళిపోతారు. ఎందుకంటే సొంత ఇళ్ళు అక్కడున్నాయి కనుక. నువ్వు సన్యాసివి, నీకు ఒక ఇల్లు ఏముంది, ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊరే నీ ఇల్లు. హాయిగా కాశీలో మోక్షం పొందామని అందరికీ చెప్పి కాశీ వదిలి ఎందుకు వచ్చావు? కాశీలో ఏమైనా గొడవలు అయ్యాయా ఏమిటి?
లోలార్కునకు నీకు లోన ఏమేమి బోటు పుట్టదు కదా మాట మాట. వెనకయ్య శ్రీటుంఠి విఘ్నేశ్వర స్వామి ధిక్కరింపడు కదా తెగువ నిల్ను ఆకొన్న నిల్ను మధ్యాహ్న కాలంబున అరయ్యకుండదు కదా అన్నపూర్ణ. నెపమేమియును లేక నీ ఎడాటమున పాటి తప్పడు కదా భైరవుండు ఎట్టువాసితి నిన్నేటి ఇసుక తెప్ప ఎట్టువాసితివ స్థలంబు ఏను క్రోసులు ఎట్టువాసితివి అవిముక్త హట్ట భూమి ఎట్టువాసితి విశ్వేసు ఇందుధరుని.
కాశీలో సూర్యుడు 12 రూపములతో ఉన్నాడు. ద్వాదశాదిత్యులు అంటారు వాళ్ళని. ఖగోళకాదిత్యుడు, విమలాదిత్యుడు, అరుణాదిత్యుడు, లోలాదిత్యుడు, సాంబాదిత్యుడు, గరుడాదిత్యుడు, మయూఖాదిత్యుడు, విజయాదిత్యుడు, ముక్త్యాదిత్యుడు, ఇలా మొత్తం 12 రూపాలతో ఉన్నాడు ఆయన. అందులో లోలార్కుడికి కొద్దిగా కోపం ఎక్కువ. ఎవరన్నా తప్పు చేస్తే గెట్ అవుట్ అంటాడు. ఆ లోలార్కుడికి నీకు లోపల లోపల తగాదా పుట్టిందా, మాటా మాటా పెరిగిపోయి తిట్టుకున్నారా? అలా తిట్టడే. సాధారణంగా లోలార్కుడు అంత తేలికగా, ఎవరైనా పుణ్యాత్ములు కాశీకి వస్తే వాళ్ళ మీద ఒంటికాలు మీద లేచి నిలబడ్డం. అలా కోపం వచ్చిందంటే మనం చెయ్యకూడనంత పాపం చెయ్యాలి. కొంపదీసి సూర్యుడికి నీకు తగాదా పుట్టిందా? లేక ఆ వెనక వైపు ఉండేటటువంటి డుంటి విఘ్నేశ్వరుడు ఆయన ఏమన్నా నిన్ను తిట్టాడా? నువ్వేమైనా చెయ్యరాని పని చేసి ఉంటే డుంటి విఘ్నేశ్వరుడు పొమ్మని మందలించాడా? అలా తిట్టడు కదా ఆయన కూడా. ఇక ఆకలేసిందేమో నీకు మధ్యాహ్నం పూట కాశీలో ఉండగా. అప్పుడప్పుడు కాశీలో పరీక్షలు ఉంటాయిలండి, అందుకని మనకు కూడా ఒక్కోసారి మధ్యాహ్నం పూట అన్నం దొరకదు. ఇక అన్నం దొరకకపోతే తిక్కరేగిందే మనకి. ఆ తర్వాత మనం ఇక్కడ ఉండలేవాడు కాశీ విశ్వేశ్వరుడు. ఆకలితో ఉన్న నీకు మధ్యాహ్న కాలంలో అన్నపూర్ణాదేవి అన్నం పెట్టకుండా పంపించిందా? దానివల్ల నువ్వు కాశీ వదిలిచ్చావా? అలా జరిగే అవకాశం కూడా లేదే అన్నీ ఆయనే చెబుతున్నాడు వెళ్ళి అలా జరగదే అని. ఏ అపరాధము లేకుండానే కాలభైరవుడు నిన్ను కాశీ నుంచి పొమ్మన్నాడా? అలా పొమ్మండే. ఇవేమీ జరగకపోతే పంచక్రోశులతో కూడిన పరమ పవిత్ర ముక్తిక్షేత్రం వారణాసి క్షేత్రాన్ని ఎలా విడిచిపెట్టావు? మోక్షభూమిని ఎలా విడిచిపెట్టావు? ఎప్పుడూ శివుడు విడిచిపెట్టకుండా కొలువయ్యున్న కాశీని ఎలా విడిచిపెట్టావు? విశ్వేశ్వరుణ్ణి, చంద్రరేఖామౌళిని ఎలా విడిచిపెట్టావు? ఏదో కారణం ఉన్నది చెప్పు నాకు. మేము కాశీలో చాలా కాలం ఉన్నాం. కాశీలో గంగానదీ తీరంలో మాకు ఒక గొప్ప ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమంలో నేను మా ఆవిడ మల్లె తీగలు నాటాం. ఆ మల్లె పొదల నుంచి మల్లె పువ్వులు వచ్చేవి. ఆ పువ్వులతో దండగుచ్చి రోజు విఘ్నేశ్వరుడికి, కుమారస్వామికి, శివుడికి మేము వేసేవాళ్ళం. ఇప్పుడు ఆ మల్లె పొదలు ఉన్నాయో ఎవడన్నా కబ్జా చేసేసాడు, అవన్నీ నరికేశారో ఉంచారో. ఒకవేళ ఉంటే వాటిల్లో మల్లె పువ్వులు పూస్తున్నాయా? ఆ పువ్వులు అమ్మవారి పూజకి, అయ్యవారి పూజకి, విఘ్నేశ్వరుడికి, కుమారస్వామికి సరిపోతున్నాయా? అంటే ఎంత గుర్తుండే ఆయనకి అవన్నీ అడుగుతున్నాడు పాపం. కాళీనందన కంఠే కాలుర శిరములకు విరులు గల్పించునుకో లీలావనాంతరములను మా లోప ముద్ర ఎడిన మల్లీ వల్లు, మా లోపముద్ర నాటిన మల్లె తీగలు కాళికాదేవి పుత్రుడైన గణపతికి, కుమారస్వామికి, విషకంఠుడైన శివునికి పూజకి సరిపోతున్నాయా? ఆ తోటలో పూసే పువ్వులతో వాళ్ళందరినీ పూజిస్తున్నారా లేదా? ఒక్కోసారి పువ్వులు ఎక్కువ పూజకపోతే, పూజలో 1000 నామాలు చదివితే 200 పువ్వులు ఉంటే ఏం సరిపోతాయి? కాబట్టి పూర్తిగా పువ్వులు సమృద్ధిగా పూజకి సరిపోతున్నాయా లేదా అని ఒక్కసారి కాశీని తలుచుకుని పాపం కన్నీళ్లు పెట్టేసుకున్నాడు ఆయన. నేను కాశీలో ఎన్నాళ్ళున్నాను, దాదాపు 1000 సంవత్సరాలు మకం ఉన్నాను అక్కడ, కానీ కర్మయోగం వల్ల కాశీని వదిలిపెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ కాశీని తలుచుకుంటే కన్నీళ్ళు వస్తున్నాయి. ఆ మందాకిని ఆ త్రివేణి వలనంబు, ఆ బాహ్య కక్ష్యాస్థలంబు, ఆ మధ్యాంతర కక్ష్యలు, ఆ విమల దివ్య జ్యోతి రుద్రంభణ శ్రీమద్విశ్వపతీశలింగము మదిం చింతింప కాశీ మహాగ్రామం విప్పుడు నా కనుంగవకు సాక్షాత్కారము గైకొను. ఆనందంబున అర్ధరాత్రముల చంద్రాలోకముల్ కాయగా నానాశైకత వేదికా స్థలముల నల్దిక్కుల శంభు కాశీనాథున్ తరుణేందు శేఖరు శివున్ శ్రీకంఠునిల్ పాడుదున్ మేనెల్ల పులకాంకుర ప్రకరముల్ నిండార మిన్నేటిలో. నేను గంగానదిని, గంగానదీ తీరంలో ఉన్న కాశీ పట్టణాన్ని ఎప్పుడూ విడిచిపెట్టేవాడిని కాదు. ఇప్పుడు నీతో మాట్లాడుతున్నానా వేదవ్యాస మహర్షి, ఇంతలోనే నాకు అవన్నీ గుర్తుకొస్తున్నాయి. రోజు గంగలో స్నానం చేసేవాడిని, ఆ గంగ కంటి ముందు కనపడుతోంది. అప్పుడప్పుడు గంగా యమున తీరోత్సంగమం ప్రయాగ అక్కడికి వెళ్ళి యజ్ఞం చేసేవాడిని. ఆ త్రివేణి సంగమం ఇప్పుడు కళ్ళ ముందు కనపడుతోంది.